మూల వాక్యము అపొస్తలులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:8-9 చదువుదాం. 1 కొరింథీ 14:8-9 మరియు బూర స్పష్టం కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును, అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితే గాని పలికినది ఎలాగూ తెలియను, మీరు గాలితో మాట్లాడుచున్నట్లు ఉందరు. చిన్న ప్రార్థన ద్వారా వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేణ మా దేవ, మీకు స్తుతి స్తోత్రం ప్రభ. మహోన్నతుడా తండ్రి, మంచి దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభ. దేవ, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న రీతిని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభ. అనుదినము ప్రభ మా ఆత్మీయతలో మీరెంతగానో బలపరుస్తున్నందుకే స్తోత్రం ప్రభ. ఆత్మీయ ఎదుగుదల కొరకై మేము ఎంతగా సిద్ధపడాలో, ఎంతగా పరీక్షించుకోవాలో మాకు నేర్పిస్తున్నందుకే స్తుతులు స్తోత్రాలు ప్రభ. దేవా, వాక్యం దగ్గరికి వచ్చి ఉన్నాం ప్రభ. దేవా, మీరు మా అందరితో మాట్లాడమని వేడుకుని చిన్నాను ప్రభ. ప్రభ, మీరు మాట్లాడడం ద్వారా ప్రభ మా హృదయాలు తెరవబడతాయి ప్రభ, పగలగొట్టబడతాయి ప్రభ. ప్రభ, మేము మా హృదయాలు మండుతాయని మేము నమ్ముచున్నాం ప్రభ. తండ్రి, నన్ను మీ సులువు చాటును మరుగుపరుచుకుని ప్రతి లేఖనముల నుంచి సత్యాన్ని మాకు నేర్పించండి ప్రభ. మాతో మాట్లాడండి ప్రభ, మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభ. విన్న వాక్యాన్ని మేము శ్రద్ధగా వింటూ అది మా జీవితానికి అన్వయించుకోవడానికి కృప చూపించమని పరిశుద్ధాత్మదేవ మీ సహాయమునకే వేడుకొనుచు, మీ ఆత్మకార్యానికే వేడుకొనుచు, సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివిన 1 కొరింథీ 14:8-9 మనం చూస్తుంటే ఇక్కడ బూర స్పష్టం కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును. ఇక్కడ పౌలు యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనిస్తే కొరింథీ సంఘంలో చాలా ఆత్మవరాలు పనిచేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ముఖ్యంగా భాషల పరంగా ఎక్కువగా వారు ప్రవచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పౌలు స్పష్టమైన సందేశం అవసరాన్ని బోధిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యము స్పష్టంగా ప్రకటించాలి, ఎందుకంటే బోర అనిత్యమైన ధ్వని చేసినట్లా యుద్ధానికి ఎవడు సిద్ధపడును. అనిత్యము అంటే స్పష్టం కానిది అంటే అది అర్థం కానిదని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే స్పష్టమైన బోధనే విశ్వాసులను బలపరుస్తుందని పౌలు యొక్క ఉద్దేశం. కానీ కొరింథీ సంఘంలో ఆ భాషల ద్వారా మాట్లాడుతూ ఆ సంఘంలో ఎంతో గందరగోళాన్ని సృష్టిస్తున్న సందర్భంలో కొరింథీ సంఘానికి ఈ పత్రిక ద్వారా పౌలు మాట్లాడుతున్నట్లుగా మనం చూడొచ్చు. పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేరీతిగా మీరు మాట్లాడండి అన్నట్లుగా వారికి ఈ పత్రిక రాశారు. ఎందుకంటే బైబిల్ కాలంలో, ఈ బైబిల్లో కాలంలో మనం చూస్తే బోరను ఉపయోగించిన సందర్భాలు మనకు తెలుసు. ఆ యుద్ధానికి పిలవడానికి ఈ బోరను ఉపయోగించేవారు, అలాగే సైన్యాన్ని సమీకరించడానికి, పండగలను ప్రకటించడానికి, దేవుని ఆరాధనకు పిలవడానికి, ప్రమాద హెచ్చరిక ఇవ్వడానికి. మనం బైబిల్ పాత నిబంధనలోనూ మనం తరచుగా చూసింది బూరను ఉపయోగించిన సందర్భాలు. మనం క్రీస్తు సైనికులుగా నిజంగా అటువంటి స్పష్టమైన బోర శబ్దం మనకు లేకపోతే సైనికుడు ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు సంఘంలో కూడా ఇటువంటి పరిస్థితే మనం చూస్తున్నాం. దేవుని సందేశం స్పష్టంగా చేయకపోవడాన్ని మనం చూస్తున్నాం. అస్పష్టంగా దేవుని యొక్క సేవకులు దేవుని పేరట మాట్లాడుతున్నామని చెప్తూనే ఆ బోధ విషయానికి వచ్చేసరికి అస్పష్టమైన సందేశాలు ఇస్తూ ఈరోజు క్రైస్తవ సేవ బిడ్డలను ఎంతో గందరగోళానికి గురి చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉదాహరణకి ఒక రైల్వే స్టేషన్ లోనే మనం చూడొచ్చండి, రైల్వేలో అక్కడ ఎప్పుడూ ప్రకటన చేస్తూ ఉంటారు. అక్కడ రైల్వే సమాచారం కొరకు అక్కడ స్పష్టంగా ప్రకటన లేకపోతే ప్రయాణికులుగా మనం ఎంతగా గందరగోళానికి గురవుతామో ఈరోజు అలాగే సంఘాల్లో కూడా స్పష్టమైన బోధ అవసరమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెహెమ్యా గ్రంథం ఒకసారి మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 8:9 మనం చూస్తే ఇక్కడ నెహెమ్యా అలాగే ఎజ్రా ఇద్దరు ఏం చేశారంటే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బహుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, ఇక్కడ మాటలు మనం చూస్తుంటే నెహెమ్యా కాలంలో నెహెమ్యా ఎజ్రా వారిద్దరు ఏం చేశారంటే దేవుని గ్రంథాన్ని స్పష్టంగా చదివి వినిపించి దాన్ని గ్రహించినట్లు అర్థము చెప్పారంటే అలా చెప్పడంతో వారు ఏడవ మొదలు పెట్టారు. వారు పశ్చాత్తాపం పడుతున్నారు, తమ పాపాలు ఒప్పుకొనిచున్నారు, దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకుని ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు అటువంటి బోధలు ఈరోజు సంఘంలో గాని చాలా చోట్ల చాలా మనం తక్కువగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నామని మర్చిపోకూడదు. ఈరోజు మనం వింటున్న బోధలు బట్టి నిజంగా మన హృదయంలో అటువంటి పశ్చాత్తాపం ఏమైనా వస్తుందా, అటువంటి మంట ఏమైనా వస్తుందా, అలా హృదయమును తాకే వాక్య సందేశాలు మనం వినగలుగుతున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇక్కడైతే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా బోధించిరి అనే మాటను మనం చూస్తున్నాం. మనం చూస్తున్నాం కదా పాత నిబంధన గ్రంథంలో సమూయేలు గ్రంథంలో ఉంటది కదా, ఆ దినాల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. నిజంగా అరుదైపోయిందండి ఈరోజు. స్పష్టంగా వాక్యాన్ని వాక్యంగా బోధించే సంఘాలు ఈరోజు చాలా అరుదైపోయాయి. అటువంటి సేవకులు అరుదైపోయారు. బోధ మారిపోయింది, బోధలో అస్పష్టత వచ్చింది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మనకు ఒకటే, మనకు ఒకటే సువార్త ఇవ్వబడింది. కానీ ఈరోజు భిన్నమైన సువార్తలు ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఈరోజు వాక్యమును బట్టి ప్రభు మనకు చెప్తున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఆ సంఘ చరిత్రలో నిజంగా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అనేక బోధకులు ఉన్నారు గాని, అనేక ప్రసంగాలు ఈరోజు వింటున్నాం గాని దేవుని వర్తమానములు ఎక్కడా అంటే చాలా అరుదుగా ఉన్నాయని మనం చూడాలి. ఎందుకంటే ఈరోజు వర్తమానాలన్నీ ప్రథమంగా డబ్బుగా ఆపాదించడం, లేకపోతే అద్భుతాల కొరకు, స్వస్థత కొరకై, ఇతర కొరకైనా బోధలు ఎక్కువైపోయేది గాని దేవుని వాక్యాన్ని స్పష్టంగా చెప్పడం లేదు. దేవుని వాక్యమును అబద్ధ బోధలతోనూ సువార్తను కలిపీ చేయడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ బైబిల్ చెప్తుంది ఏంటంటే బూర స్పష్టం కాని ధ్వని చేసినడల యుద్ధానికి ఎవడు సిద్ధపడను అనే మాటను మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం ఎలా బోధిస్తున్నామో ఒకసారి చూసుకోవాలి, లేకపోతే మనం ఎటువంటి బోధలో ఉన్నామో, ఎటువంటి బోధలు వింటున్నాము, ఆ బోధలు బట్టి మన హృదయాలు ఏమైనా మండుచున్నాయా, ఆ మాటలు బట్టి మనం ఏదైనా ఆత్మీయంగా బలపొందుతున్నామా? ఎవరో అక్కర్లేదండి, యేసు క్రీస్తు వారే మనకు మంచి బోధకుడని మనం మర్చిపోకూడదు. లూకాసువార్త 24వ అధ్యాయం మనం చూస్తే, ఎమ్మాయి గ్రామంలో ఇద్దరు శిష్యులు వెళుతున్న సందర్భంలో 27వ వచనం, వారు మాట్లాడుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు వారితో ఏం మాట్లాడారో మనకు తెలుసు. 27, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలోనూ తన్ను గూర్చిన వచనాల భావం వారికి తెలిపెను. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే, మోషేయు అలాగే సమస్త ప్రవక్తలు చెప్పిన లేఖనాలు స్పష్టంగా వారికి తెలిపారంటండి. తెలిస్తే ఏమైంది? 32, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరుచుకున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరినితో ఒకడు చెప్పుకునేరి. నిజంగా యేసుక్రీస్తు వారు వారికి ఎలా బోధించారో మనకు తెలుసండి. కొండ మీద ప్రసంగం గాని, ఆయన సముద్ర తీరము నుండి ప్రసంగించడం, సమాజ మందిరంలో ప్రసంగించడం, ప్రభు యొక్క బోధలు మనం అర్థం చేసుకోవాలి. యేసయ్యా వారికి వాక్యాన్ని బోధిస్తే వారి హృదయాలు మండుచున్నాయంటండి. అవునండి, యేసయ్య ఎలా బోధించారు ఒకసారి చెప్దాం. యేసయ్య క్లిష్టమైన పరలోక సత్యాలను వారికి ఎలా నేర్పారు? రైతు అని, గొర్రెల కాపరని, విత్తనాలని, గొర్రెలని, నాణ్యమని, కుమారుడు వంటి సాధారణ ఉపమానాలతో దేవుని వాక్యాన్ని బోధించి ప్రజలకు ఆయన బోధను అర్థం చేసుకునేలాగా, లేకపోతే స్పష్టంగా దేవుని వాక్యాన్ని యేసుక్రీస్తు వారు బోధించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఉదాహరణకి ఈరోజు ప్రభు మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ రాసిన మందు అంటే ఆ ప్రిస్క్రిప్షన్ స్పష్టంగా లేకపోతే ఎంత ప్రమాదమో, ఈరోజు మనం ఎక్కడైతే వాక్యాలు వింటున్నామో అక్కడ స్పష్టంగా దేవుని వాక్యం లేకపోవడం అది ఎంతో ప్రమాదకరమని మనం మర్చిపోకూడదు. యేసయ్య బోధించే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుని వాక్యంలో మనం అర్థం చేసుకోవాలి యుద్ధానికి సైనికులుగా ఎలా సిద్ధపడతారు అనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా ప్రకటించబడితే ఈరోజు పాపి మారు మనసు పొందుతాడు, విశ్వాసి బలపడతాడు, సంఘం ఎదుగుతుంది, దేవుడు మహిమ పొందుతాడనే సత్యాన్ని ఈరోజు గుర్తించట్లేదు. బోర స్పష్టంగా ఊదినప్పుడే సైనికుడు సిద్ధపడతాడు, సైనికుడు పోరాడతాడు, సైనికుడు ఉన్నతంగా జీవిస్తాడనే మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సంఘంలో చాలా గందరగోళానికి గురి చేసే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి వాక్యపు వెలుగులో బైబిల్ చెప్పిన సమస్తమును క్రమంగా మర్యాదగా చేయండి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చెప్పేవారు స్పష్టంగా మాట్లాడాలి, దేవుని వాక్యంలో నిజాయితీ ఉండాలి, దేవుని వాక్యం ప్రకటించినప్పుడు ప్రేమతో ప్రకటించాలి, సమస్తము దేవుని మహిమ కొరకే ప్రకటించేవారిగా ఉండాలన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో మనం ఎలా బోధిస్తున్నామో, లేకపోతే మనం ఎటువంటి బోధలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి, నా మాటలు ఇతరులను క్రీస్తు వైపుకు నడిపిస్తున్నాయా, లేక గందరగోళానికి గురి చేస్తున్నాయా, లేదా దేవుడు మన జీవితాలను స్పష్టమైన సాక్ష్యంగా, మన మాటలను స్పష్టమైన బోరధ్వనిగా ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనం చూస్తున్నాం కదా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చూస్తే, రోమా 10:7, కాగా వినుటి వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈరోజు మనం బోధించినప్పుడల్లా మన జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తును కేంద్రంగా కలిగి బోధించడం నేర్చుకోవాలండి. ఆదిమ సంఘం అదే నేర్చారు. యేసయ్య పునరుద్ధానం కొరకు మాట్లాడేవారు, యేసయ్య యొక్క మహిమ కొరకు మాట్లాడేవారు, యేసయ్య రాకడ కొరకు మాట్లాడేవారు, యేసయ్య చూపిన మాదిరి కొరకు మాట్లాడేవారు, యేసునే ప్రకటించేవారు, యేసునే మహిమపరిచేవారు. అలా ఆదిమ సంఘం యొక్క అపోస్తల యొక్క బోధ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు క్రీస్తుని పక్కన పెట్టడాన్ని మనం చూస్తాము. ఎందుకంటే ఈరోజు బోధలు చాలా విచిత్రంగా మారిపోయాయి. ఈరోజు బోధిస్తున్న వారందరూ జ్ఞాపకం చేసుకోవాలి, సంఘానికి వస్తున్న వారిని మెప్పించాలి, సంఘాన్ని వస్తున్న వారిని ఆకర్షించాలి, అక్కడున్న సేవ విశ్వాసాన్ని సంతోషపెట్టాలని బోధ చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు అలా బోధించలేదు. యేసుక్రీస్తు వారి గురించి ఏముంది, ఆయన అడ్డుబండ, ఆయన అడ్డురాయి అని పిలవబడ్డాను మనం చూస్తున్నాం. అవునండి, వారు ప్రభు ఎలా బోధించారంటే ఆయన బోధ విన్నవారంతా ఆయనను గూర్చి అభ్యంతరపడిరే అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఈరోజు బోధించినప్పుడు గాని ఎవరి చేత మనం అంగీకరించబడాలని ఏదో తేలికైన పద్ధతిలో బోధించకూడదు. వాక్యాన్ని అనుసరించి మనం సత్యమును సత్యముగా బోధించాలి తప్ప సత్యాన్ని దాయక వాక్యాన్ని వక్రీకరించే బోధకుల నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు నేటి సంఘ కాలంలో ఎలా వచ్చిందంటే సత్యమునకు చెవినియక కల్పనా కథలకు వైపుకు తిరిగిపోయిన కాలాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి దయచేసి మన ఉపదేశం ఎప్పుడు మోసం లేనిదిగా ఉండాలి, మాన్యమైనదిగా ఉండాలి, నిరాశాపముగా హితవాక్యంతో బోధించేవారిగా ఉండాలి. అటువంటి బోధలో మనం ఉండాలన్న ప్రభు మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పౌలు పదే పదే అంటారండి, నేను మీ సొత్తుని కాదు మిమ్మల్ని కోరుచున్నాను. ఆదిమ సంఘ సేవకుల యొక్క గురి ఈ రీతిగా ఉండేది, కానీ ఈరోజు చాలా మారిపోడని మనం చూస్తున్నాము. అందుకే దేవుని వాక్యపు వెలుగులో ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం మనం చూస్తే పేతురును మనం చూడొచ్చండి. పేతురు అక్కడ నిలబడి దేవుని యొక్క పునరుద్ధానం గూర్చి, ఆయన మరణం కొరకు ఆయన గూర్చిన ప్రవచనాలు, ఆయన గూర్చిన సత్యవాక్యాలు ఎత్తి బోధించుండగా ఏమైంది, ఒకేసారి సుమారు 3,000 మంది మారు మనసు పొందారని మనం చూస్తున్నాం. ఎందుకంటే స్పష్టమైన దేవుని వాక్యాన్ని బోధించిన పేతురు అనేకుల జీవితాలను మార్చేవాడిగా మనం చూసాం. అక్కడ పేతురు అక్కడ చూస్తుంటే 2వ అధ్యాయము 37వ వచనం చూస్తే, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని కింద పుట్టినట్లు పొడవబడి, పేతురును ప్రభు బలపరిచి వాడుకున్నప్పుడు ఏమైందంటే పేతురు యొక్క బోధ విన్న వారి హృదయాలు ఏమయ్యాయంటండి, పొడవబడ్డాయంట. వెంటనే వాళ్ళు అడుగుతారు, మేమేమి చేయాలని పేతురుని అడుగుతుండగా, మారు మనసు పొందండి, బాప్తీసం పొందండి, క్రీస్తును అంగీకరించండి అంటే సుమారు 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. వారు దేవుని బోధయందు సావాసమయందు, అపొస్తలుల బోధయందు సావాసమందు, రొట్టె విరుచుటియందు, ప్రార్థన చేయటియందు వారు ఎడతెగకుండారు. కాబట్టి దయచేసి ఈరోజు ఎంతమంది ఆ రక్షణలోకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ సువార్త బోధ స్పష్టంగా లేకపోవడం, ప్రకటించేవారు స్పష్టంగా ప్రకటించకపోవడాన్ని మనం చూసాం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, కేవలం బోధే కాదని మన మాటలు కూడా నిజంగా ఆ రీతిగా ఉండాలి, మన జీవితాలు కూడా స్పష్టంగా ఉండాలి. ఈరోజు మనం ఒకటి చెక్ చేసుకుందాం, నిజంగా నా జీవితము స్పష్టమైన బోరధ్వనిలాగా నేను క్రీస్తును ప్రకటిస్తున్నానా, నా మాటలు ఇతరులను క్రీస్తు వైపుకు నడిపిస్తున్నాయా, కేవలం బోధించేవారు కాదు నా జీవితం ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి, నిజంగా ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ చెప్తున్న సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఈరోజు ఒకటే, మన జీవితం ఈ లోకానికి ఒక స్పష్టమైన సాక్ష్యంగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. మన మాటలు సువార్తను వినిపించాలి, మన నడత క్రీస్తును ప్రతిబింబించాలన్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకరోజు ప్రభు మహిమ ప్రత్యక్షమైనప్పుడు మనం భయముతో కాదు ఆనందంతో ఎలా చెప్పగలిగిన వారిగా ఉండాలి. ఎలా అంటే, ప్రభువా, నీ పిలుపు విని నేను సిద్ధంగా ఉన్నాను, నా జీవితము నిన్ను ప్రకటించింది ప్రభువా, నా మాటను ఇతరులను దేవా ఇతరులను క్రీస్తు వైపు నడిపించేలాగా నేను నా మాటలు ఉన్నాయి ప్రభువా అని మనం చెప్పేవారిగా ఉండాలన్న ప్రభు మాటలు అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యపు వెలుగులో ఈరోజు మనం ఎటువంటి బోధలు వింటున్నామో అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం కూడా మనం చూడొచ్చు. దానికన్నా ముందు జ్ఞాపకం చేసుకుంటే, నిజంగా నేటి చాలా మందిరాల్లో వాక్యం చాలా కలుషితమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. వాక్యంలో కలిసి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు అంటారు కదా, నా మందిరము ప్రార్థన మందిరము, దాన్ని మీరు దొంగల గృహగా చేసితిరే. వ్యాపార పుట్టిన ఈరోజు సంఘం లోపలే కాదండి, సంఘం బయట కూడా చాలా, చర్చెస్ బయట చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు బయట ఈ యొక్క ఆయిల్ బాటిల్స్, ఈ యొక్క చేతి రుమాలను అమ్ముకోవడం నిజంగా ఒక వ్యాపార పుట్టినిల్లుగా మార్చేశారు. మనం పూర్వకాలంలో ఈ పోపులు అనేవారు పాప పరిహార పత్రాలు అమ్ముకునేవారంటండి సంఘాల్లో. అంతకుండి భయంకరమైన పరిస్థితులు నేటి సంఘం బయట వచ్చింది. ఈ యొక్క బైబిల్ ఏం చెప్పింది, అసలు రోగులను స్వస్థపరచుడి, ఉచితంగా మీరు పొందితిరి ఉచితంగా ఇవ్వండి అని చెప్తే, ఈరోజు రోగాలను స్వస్థపరిచే ఆయిల్ బాటిల్ అమ్ముకోవడం, చేతి రుమాలను అమ్ముకోవడం, సంఘాల బయట వ్యాపారాలు సాగిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. నిజంగా దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను పక్కన పెట్టి స్వలాభం కొరకు, ప్రత్యేక నిధుల కొరకు ప్రత్యేక ప్రార్థనలను ఎంతగానో మార్చేశారు సేవను. ఒకటే, ధనము సేవ కొరకే గాని ధనం కొరకు సేవ కాదు అనే మాటను ఈరోజు గుర్తించలేకపోతున్నారు. ధనాపేక్షతో ఎంతో మంది ఈరోజు సంఘాలను పాడు చేస్తూ సంఘ విశ్వాసాలను గందరగోళానికి తీసుకొస్తున్న పరిస్థితిని మనం చూసాం. అందుకే ఆది అపోస్తులు మనకు నేర్పిన మాదిరిని మనం మర్చిపోకూడదు. నిజంగా అపోస్తులు ఏం చేశారు, ప్రజలందరూ తమ తమ ఆస్తులను, చిరస్తరాస్తులను అమ్మి అపోస్తులు పాదాల దగ్గర వాటిని ఉంచారని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. పేతురు కూడా అంటాడు, వెండి బంగారంలో నా యొక్క లేవు గాని అనే మాట. నిజంగా అపోస్తులు ధనాన్ని తమ పాదాల దగ్గరే ఉంచారండి, ఏనాడు తమ చేతుల్లో ధనాన్ని తీసుకోలేదు. తమ పాదాల దగ్గరే ఉంచుకుని నమ్మకంగా వారికి వచ్చిన సమస్తమును ధనాన్ని దేవుని రాజ్యం కొరకు, సంఘ పరిచర్య కొరకు, అవసరతలు ఉన్న వారి కొరకు వారు అందించారు. ఈరోజు సంఘ కాపురులుగా, బోధకులుగా, స్వార్థికులుగా దయచేసి దేవుని వాక్యపు వెలుగులో ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. మనం సత్యాలు తెలుసుకోవాలి. మనం అనుకుంటాం మా తల్లి సంఘం అనుకుంటాం, లేకపోతే ఇంకేదో సంఘం. సంఘం మంచిదే కానీ నీ వెళ్తున్న సంఘంలో వాక్యం ఎలా బోధింపబడుతుంది, ఆ వాక్యాలు విన్నప్పుడు నీవు ఆత్మీయంగా బలపొందుతున్నావా, నీ హృదయంలో ఏదైనా మార్పు కనిపిస్తుందా, విశ్వాసిగా బలపడుతున్నావా, నీ ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. వాక్యపు వెలుగులో ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఈరోజు జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యపు వెలుగులో ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సిద్ధపాటు లేని ప్రసంగాలు ఎక్కువైపోయాయి ఈరోజు. పిట్టగదలు చెప్పే ప్రసంగాలు ఎక్కువైపోయాయి. ఇదేదో విమర్శించడం కాదు కాని అన్ని సంఘాలు అలా లేవు గాని మెజారిటీ సంఘాలు ఆ రీతిగా ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జీవం కలిగిన దేవుని సంఘంలో దేవుని వాక్యాన్ని ఎలా బోధించాలో బోధకులు చాలా కరువు అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నాము. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, కడవరి దినాల్లో అనేక అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, వారి వేషధారులై వస్తారు, మిమ్మల్ని మోసపరుస్తారు, బోధ యందు లక్ష్యం ఉంచండి, విశ్వాస భ్రష్టులైపోతారు, జాగ్రత్తగా ఉండండి. మీరు దేవుని వాక్యపు వెలుగులో ఈ సత్యాలను మనం నేర్చుకోవాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం చూస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయం చూస్తే బాప్తిస్మిచ్చి యోహాను మనకు తెలుసు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అంటే అక్కడ తాను ఎంతగా ఆ వాక్యాన్ని ఎంతో స్పష్టంగా ఎంతో గంభీరంగా ప్రకటిస్తున్న బాప్తిస్మిచ్చి యోహాను మనం చూడొచ్చని. అలా ప్రకటించినప్పుడు ఏమైంది? 5వ వచనం, ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యొర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనిచి యొర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండరి. అంతేకాదు 7వ వచనం, పరిసయ్యల్లోనూ సద్దుకాయల్లో అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచిరి. నిజంగా 20 దేవుని సత్యవాక్యము ఈ జీవవాక్యమును స్పష్టంగా బోధిస్తే ఎంతమంది మార్పు పొందుతారో మనం అర్థం చేసుకోవాలని. ఇక్కడ చూస్తున్నాం పరిసయ్యల్లోను సద్దుకాయల్లో కూడా అనేకులు వాక్యం చేత పట్టబడ్డారని చూస్తున్నాం. అనేకులు తమ పాపాలు ఒప్పుకుని బాప్తీసం పొందుకున్నారు. అంతమందిని కదిలించేది దేవుని జీవవాక్యం అండి. ఎంత గొప్ప వాక్యాన్ని ప్రభు మనకిస్తే ఈ వాక్యాన్ని కప్పిపెట్టేస్తున్నారు, ఒట్టి మాటలు మాట్లాడుతున్నారు, దేవుని వాక్యాన్ని తిప్పివేస్తున్నారు. దయచేసి మనకి ఈరోజు మనం నేర్చుకోవాలంటే మనం వింటున్న బోధ చూస్తున్న ప్రత్యక్షత గాని ఏది దేవుని నుండి వచ్చినది కానప్పుడు మనలో ఒక విధమైన అసౌకర్య భావం ఏర్పడుతుందా, ఈ వాక్యం సరైనది కాదు అని మనం గుర్తించగలుగుతున్నామా, అసలు వాక్యంలో ఉన్న సత్యమేంటి అసత్యమేంటి, ఇది దేవుని వాక్యం కాదు వీళ్ళ సొంత మాటలను మనం గుర్తిస్తున్నామా, పరిశుద్ధాత్ముడు ఆ రీతిగా మనకు సహాయకుడిగా మార్గదర్శకుడిగా ఉన్నారా? ఎందుకంటే బైబిల్ చెప్పింది సత్య స్వరూపమైన ఆత్మ మనలను సర్వ సత్యములోనికి నడిపించును. దేవుని ఆత్మ చేత మనం నింపబడితే సత్యాన్ని తెలుసుకుంటాము, అసత్యమును గుర్తించగలము, అబద్ధ బోధకుల నుంచి దూరంగా ఉండగలమనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే బైబిల్ చెప్తుంది ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు గుర్తించండి అన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యపు వెలుగులు ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపొస్తలుల కార్యములో 8వ అధ్యాయంలో ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్లి సువార్త ప్రకటించినప్పుడు అక్కడున్న పరిశుద్ధాత్మ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతగా అక్కడున్న ప్రజలు ఎంత చక్కగా అక్కడ మాటలు మనం చూడొచ్చు. అపొస్తలుల కార్యములో 8వ అధ్యాయము మనం చూస్తే ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించినప్పుడు అక్కడ సువార్త ప్రకటించడం ద్వారా ఏమైందంటే అనేకులు స్వస్థపరచబడ్డారు, ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగిందంట. నిజంగా అనేకులు బాప్తిసం పొందారు, అద్భుతాలు జరిగాయి, అపవిత్రాత్మలు వెళ్లగొట్టబడ్డాయి, పరిశుద్ధాత్ముడు ప్రజల మీద కుమ్మరింపబడ్డారు, ఆ పట్టణంలో మహాసంతోషం కలిగిందనే మాటలు మనం చూస్తున్నాం. దాని కింద చూస్తే అక్కడ గారిడి చేయువాడు సీమోన్ అనే గారిడివాడు ఈ సంగతులన్నింటినీ చూసి పరిశుద్ధాత్మ వరాన్ని పొందడానికి అపొస్తలుల యొద్దకు ద్రవ్యాన్ని తీసుకొచ్చాడంటే చూశాడు, అతను కూడా బాప్తిసం పొందుకున్నాడు, అతడు కూడా ఫిలిప్పును వెంబడిస్తున్నట్లుగా ఆ గుంపులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ తన మోటివేషన్ వేరు, ఈరోజు చాలా సేవకుల యొక్క మోటివేషన్ వేరు, ధనం కొరకు సేవను ఎన్నుకున్నవారు ఆ సంఘంని బేస్ చేసుకుని తమను తాము పోషిస్తున్న వారిని మనం చూస్తున్నాము. సొంత ఘనత కొరకు ఇతర కార్యకలాపాల కొరకు అధిక మొత్తంలో ధనాన్ని ప్రోగు చేసుకోవడానికి ఈరోజు చాలా మంది ఉన్నారు. దయచేసి మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభు చెప్పారు మీరు జాగ్రత్త పడండి, కడవరి దినాల్లో అబద్ధ బోధకులు వస్తారు అనే సత్యాన్ని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి, మోసపోకూడదు. వట్టి మాటలు లేమి మాటలు మాట్లాడే వారు వస్తారని దేవుని వాక్యం మనతో మాట్లాడుచున్నది. పౌలు స్పష్టంగా అంటారు గలతీ సంఘంలో, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. మనం మన వాక్యము ప్రకటించడం ద్వారా మనం వింటున్న మాటలు బట్టి అనేకులు రక్షణలో రావాలి కానీ ఇతరులను సంతోష పెట్టడానికి ఇతరులను మెప్పించడానికి ఏమాత్రం బోధ చేయకూడదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యపు వెలుగులో ఆదిమ సంఘము యొక్క బోధను మనం అనుసరించాలి, ఆ బోధలో ఉండాలి. అటువంటి బోధ ద్వారా మనం ఆత్మీయంగా బలపొందుతున్నామో లేదో ఈరోజు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు శిష్యులను హెచ్చరించారు, సద్దుకాయలు పరిసయ్యులు అనే వారి బోధను గురించి జాగ్రత్తగా ఉండండి, అది పులుసుని పిండి అనే మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యపు వెలుగులో ఈరోజు ప్రభు మాటలు మనం అర్థం చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో మనం చూడొచ్చు, మన పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో మనం చూడొచ్చు, దేవుడు మోషేకు 2 వెండి బూరలు చేయమని ఆజ్ఞాపించారు. ఆ 2 వెండి బూరలు దేనికంటే ఇస్రాయేల్ ప్రజలను సమీకరించడానికి, ప్రయాణాన్ని ప్రారంభించడానికి, యుద్ధానికి సిద్ధపరచడానికి, పండుగలు ప్రకటించడానికి. దేవుని పిలుపు స్పష్టంగా వారికి అర్థమైన రీతిలో మోషేకు ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాం. ఈరోజు మన సంఘంలో అటువంటి స్పష్టమైన బోరమైన సందేశాల ద్వారా సైనికులుగా మనం సిద్ధపడుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇటువంటి బోర మనం స్పష్టంగా వినకపోతే, బైబిల్ చెప్తుంది ఆ కడవరి దినాల్లో చివరి బోర మోగినప్పుడు, చివరి బోర అవునండి, ఈరోజు దేవుని వాక్యము ఆ దేవుని వాక్యం అనే బోర మన హృదయాలకు స్పష్టంగా వినిపించాలి. అప్పుడు మాత్రమే ఒకరోజు చివరి బోర మోగినప్పుడు ఆనందంతో ప్రభువుని ఎదుర్కొన్న సిద్ధత మనకు ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ 15:52 చూస్తే చివరి బూరం రోగినప్పుడు అనే మాటను మనం చూస్తున్నాం. క్రీస్తు యొక్క 2వ రాకడ సమయంలో ఆయన పునరుద్ధాన్ని సూచిస్తున్న మాటలు. 1 తెస్సలోనికలు 4:16 చూస్తే దేవుని బూరతో ప్రభు దిగివచ్చును అనే మాటను. అవునండి, చివరి ఆయన రాకడ దినంలో దేవదూతల బూర ఊదడాన్ని మనం చూస్తున్నాం. ఆ కడవరి బూర మోగినప్పుడు మనం ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మనం జ్ఞాపకం చేసుకోవాలి, చివరి బూర మోగినప్పుడు ప్రభువుని కలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానా అనేది ఒకసారి పరిశీలన చేసుకుందాం. కాబట్టి దేవుని వాక్యము స్పష్టంగా అనగా బూర స్పష్టంగా ఊదినప్పుడు సైనికులు ఎలా సిద్ధపడ్డారో మనం చూస్తున్నాం. అలాగే నెహెమ్యా గ్రంథంలో గాని, యేసుక్రీస్తు వారు బోధించిన విధానం గాని, ఆదిమ సంఘంలో పేతురు ఫిలిప్పు బోధించిన విధానాన్ని గాని, బాప్తిసమిచ్చి యోహాను ప్రకటించడం ద్వారా ఎంత స్పష్టంగా దేవుని వాక్యం వారు ప్రకటించడం ద్వారా ఎంత మంది బాప్తిసం పొందారు, ఎంతమంది పాపాలు ఒప్పుకున్నారు, ఎంతమంది పశ్చాత్తాపడ్డారు, ఎంతమంది విశ్వాసంలో బలపొందారు, సంఘం ఎంత క్షేమాభివృద్ధి కలిగింది, సంఘం ఎంత విస్తరించింది, సమస్తము దేవునికి మహిమ ఎలా చేకూర్చిందో మాటలు మనం చూసాము. ఈరోజు గందరగోళం నుంచి మనం బయటకు రావాలి. స్పష్టమైన బూరత్వాన్ని కొరకు సైనికులుగా మనం సిద్ధపడాలన్నా ప్రభు మాటలు మనం అర్థం చేసుకోవాలి. అందుకే పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రికలో 2:15-16 స్పష్టంగా అంటారు. 2 తిమోతి 2:15-16 చూస్తే సత్యవాక్యమును సరిగా ఉపదేశించి వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవేను. పౌలుకి ఏమని చెప్తున్నారంటే సత్యవాక్యమును సరిగా ఉపదేశించు, దేవునికి నిన్ను నీవే కనపరుచుకోవాలి, దేవునికి లెక్క అప్పు చెప్పుకోవాలన్న పౌలు యొక్క మాటలు, తిమోతికి హెచ్చరిస్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు అటువంటి సత్యవాక్యాన్ని సరిగా బోధించే బోధలకు మనం లోబడుతున్నామా? అటువంటి బోధకులు యందు, అటువంటి సేవకులు యందు మనం గురు కలిగి జీవిస్తున్నామా? లేకపోతే ఆ మాటలు బట్టి నొచ్చుకుని వెనుకకు వెళ్ళిపోతున్నామా? ఎంతసేపు ఆశీర్వాదాలు బోధలు, అద్భుతాలు బోధలు, స్వస్థత బోధల వైపే మనం ఆశ కలిగి ఈ యొక్క మాటలు నిజంగా ఈరోజు మన ఎస్ఎఫ్జలు మనం చెప్పగలం. సేవకులు, దైవ సేవకులు మాటలు కానీ, మిషనరీస్ మాటలు కానీ ఎక్కడ ఆశీర్వాదాల కొరకు ఉండదు. సంపూర్ణంగా మనం చూస్తుంటే మన హృదయాన్ని నొచ్చుకునే విధంగా, హృదయాన్ని తాకే విధంగా, హృదయంలో పొడవగొడే విధంగా, హృదయాలు పగలగొట్టే వాక్యాలు వింటున్నాం. వింటున్న మనం నిజంగా సైనికులుగా సిద్ధపడుతున్నామా? అంత స్పష్టమైన దేవుని వాక్య సందేశాలు బట్టి మనలో పశ్చాత్తాపము, మారు మనసు, విశ్వాసము, ఆత్మీయత మనం చూడగలుగుతున్నామా అనేది మనం చూసుకోవాలి. అంతేకాదు మన జీవితాలు కూడా ప్రభువుని ప్రకటిస్తూ, ప్రభువుని ప్రతిబింబిస్తూ, ప్రభు కొరకు పనిచేసే వారిగా ఆయన చివరి బోరకు మనం సంసిద్ధులై ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడే వారిగా ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలన్నా ప్రభు మాటలు అర్థం చేసుకుందాం. కాబట్టి ఈరోజు ప్రభు సూటిగా తేటగా మనతో మాట్లాడుతున్న మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. పాలు అవసరమే గాని బలమైన ఆహారం లేకుండా ఎవరునూ పరిపూర్ణ విశ్వాసగా ఎదగలేరని వాక్యం సెలవిస్తుంది. ఇంకా బలమైన ఆహారం మనం పొందుతున్నామా? వాక్యంలో నిజంగా ఆత్మీయంగా మనం బల పొందుతున్నామా? మన హృదయాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పౌలు తీతుకు రాసిన పత్రికలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 తీతు 1:11 చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాం, అట్టివారు ఉపదేశింపకూడని దుర్లభం కొరకు ఉపదేశించుచు కుటుంబాలకు కుటుంబాలనే పాడు చేస్తున్నారు. పౌలు యొక్క పోరాటం అంటే ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబద్ధ బోధల విషయంలోను, అబద్ధ బోధకుల విషయంలో చాలా పోరాటం చేసిన పౌలుని మనం చూడొచ్చును. పౌలు ఏమంటున్నాడంటే తీతుకి, వారు దుర్లభం కొరకు కుటుంబాలను పాడు చేయడానికి ఉపదేశింపకూడని వాక్యాలు వాళ్ళు బోధిస్తున్నారు, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండు, వాళ్ళని హెచ్చరించు అనే రీతిగా తీతుకు రాసిన పత్రికలో మనం చూడొచ్చు. కాబట్టి దయచేసి, ఈరోజు సంఘంలో చాలా భయంకరమైన పరిస్థితి వచ్చింది. సాతాను గాడే వాడే వెలుగు దూత వేషం వేసుకుని సంఘాల్లో సృష్టి వేయడానికి చూస్తున్నాడు. ఈరోజు వాక్యాన్ని తిప్పివేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, మనం జాగ్రత్త కలిగి ఉండాలనే మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు చెప్తున్న మాటలు మనం జాగ్రత్తగా ఉండాలి. మనం పసిపిల్లలుగా ఉండకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, గాలికి కొట్టుకుని పోవనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోకుండానట్లు మనం క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి చెందుటకే మనం సిద్ధపడాలన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో దయచేసి ప్రకటింపబడుతున్న సువార్తలోనూ బోధలో కనీసం 5% స్పష్టత లేకపోవడాన్ని గుర్తిస్తున్నట్లుగా చూస్తున్నారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అబద్ధ బోధకులను మనం కంట్రోల్ చేయలేమండి. దానికి ఒకటి మనం క్రమంగా బైబిల్ చదవాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం నేర్చుకోవాలన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం పైపైన చదివేవారిగా ఉన్నాం, దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నాం, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. తద్వారా ఎవరు ఏం చెప్పినా అది సత్యవాక్యమే అని మనం నమ్మేస్తున్నాం. బెరియా సంఘం వలె ఆ వాక్యం అలా ఉందో లేదో పరిశీలన చేసుకోలేకపోతున్నాం. ఇది సత్యవాక్కు, ఇది దేవుని సువార్త, దేవుని మాటలని మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి దేవుని విశ్వాసులుగా ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఉదాహరణకి ఒక బోటును ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత ఆ బోటును చివరి వచ్చిన తర్వాత లంగర కేసు కట్టేస్తారు. అలా కట్టినప్పుడు అది ఆ వాటర్ లో ఉండి ఆ ఒక వాటర్ పోటుకు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటుంది. అలా వాక్యానికి మనం కట్టుకోకపోతే ఈరోజు ప్రతి ఉపదేశానికి ఇటు అటు పోతాం, అసలు ఏమీ అర్థమవుతుంది. గందరగోళానికి ఎంతో దేవుని వాక్యాన్ని మనం ఎంతగానో నిర్లక్ష్యపరుస్తే వారిగా ఉంటాం. దయచేసి ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఎటువంటి బోధలో ఉన్నామో వింటున్న వాక్యాన్ని బట్టి మన హృదయాలు మండుచున్నాయా? చివరి బోర మోగినప్పుడు మనం సంసిద్ధులై ఉండడానికి ఈ యొక్క వాక్యం అనే బోర స్పష్టంగా మనం వినాలి. సైనికులుగా మనం ఉండాలన్న ప్రభు మాటలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి అటువంటి భయంకరమైన పరిస్థితిలో కడవర దినాల్లో ఉన్న మనము దేవుని వాక్యపు వెలుగులు ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది, యోధా పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. మనం పోరాడాలండి. ఈరోజు అబద్ధ బోధకుల విషయంలో వారితో మనం డిబేట్లు పెట్టుకోవడం కాదు, కానీ వారికి దూరంగా ఉండడాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు గద్దించడమే కాదు, అర్థమైనలాగా బోధించాలి, స్పష్టంగా బోధించాలనే మాటలు మనం చూసాం. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు స్పష్టమైన సందేశ అవసరాన్ని బోధిస్తూ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు భాషల పరంగా ఎక్కువ ఆసక్తి కలిగి వారు బోధించుండగా అది సంఘానికి ఏమాత్రం క్షేమాన్ని ప్రయోజనాన్ని కలిగించడం లేదని పౌలు యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏ వాక్య సందేశంలో మనం ఉన్నామో, మనం మన జీవితాలు ఆ రీతిగా ఉన్నాయా, ఏ బోధలో మనం ఉన్నామో పరిశీలన చేసుకోవాలన్న ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఒకటి, మన ఇంటి బయట కుక్కలున్నవి జాగ్రత్త అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈరోజు సంఘాలు బయట కూడా చాలా సంఘాలు, అన్ని సంఘాలు బయట కాదు కానీ అబద్ధ బోధకులు ఉన్నారు, జాగ్రత్త అనే మందిరాలు బయట త్వరలో పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడాన్ని మనం గమనించాలి. సంపూర్ణ జీవాహారం దేవుని వాక్యాన్ని బోధించే బోధకులు అరుదైపోవడాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి భిన్నమైన బోధకులు బయలుదేరి ఉన్నారు. కపట సహోదరులుగా, భ్రమపరిచి వారిగా, ఆ సిలువుకు శత్రువులుగా, డాంబికులుగా, అబద్ధికులుగా, చెడిపోయిన వారిగా వారి యొక్క బోధలు ఉంటాయి. వదరబోతులు వస్తున్నారు, వంచికులు వస్తున్నారు అని వాక్యం పదే పదే మనల్ని హెచ్చరిస్తుంది. నానా విధములైన అన్య బోధల చేత అనేకులు త్రిప్పివేస్తున్నారు. విశ్వాసంలో ఉన్న ఏర్పాట్లు ఉన్న వారిని భ్రష్టులుగా మార్చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. బైబిల్ పదే పదే మనల్ని హెచ్చరిస్తున్న మాటలు అర్థం చేసుకుందాం. ఇది ఎవరినో విమర్శించడానికో లేకపోతే కొన్ని సంఘాలను టార్గెట్ చేసే మాటలు కాదు, కానీ దయచేసి ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే దేవుని వర్తమానం లేని వర్తమానికులు ఎక్కువైపోయారని మర్చిపోకూడదు. ఎందుకంటే ఆదిమ సంఘంలో చూడొచ్చు, వారు సున్నతి పొందాలని ప్రకటించే గుంపు ఆదిమ సంఘానికి ఒక సవాలుగా మారింది. ఈ రోజు కూడా చాలా మంది అంతే. వారి హృదయ మార్పు కంటే బాహ్యంగా మీరు ఈ డ్రెస్ కోడ్ వేసుకోవాలి, ఇవన్నీ తీసేయాలి, ఇవన్నీ ధరించాలి, ఇలా ఉండాలని బాహ్యమైన మార్పులు చెప్తూ కొత్త బోధలు, అందుకే మనుషులు కల్పించే ఉపదేశాలు దైవోపదేశములుగా, ఆచార సంప్రదాయాలు అంటే పరిచయాలు, శాస్త్రులు మనం ఇప్పుడు బైబిల్ స్టడీలో చేస్తున్నట్లుగా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి చిన్న చిన్న వాటిని, ప్రాధాన్యత లేని వాటిని పెద్దగా చూపిస్తూ దేవుని బిడ్డలను ఎంతగానో గందరగోళానికి గురి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈరోజు ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పౌలు చాలా స్పష్టంగా మాట్లాడిన మాటలు మనం అర్థం చేసుకుందాం. కాబట్టి ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. నేను వింటున్న వాక్యం స్పష్టత లేనిదిగా ఉందా? నేను గుర్తించలేనిదిగా ఉందా? నాకు అర్థం కానిదే ఉందా? ఎందుకంటే అర్థం కాని మాటలు గాల్లో మాట్లాడినట్లే ఉంటాయండి. 10,000 మాటల కంటే 5 అర్థమయ్యే మాటలు ఉత్తమని దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్లో మనం చూస్తున్నాం, వాక్యాన్ని వాక్యంగా ప్రకటించినప్పుడు ఎంత ఉజ్జీవాన్ని చూస్తున్నామో, ఎంతగా అనేకులు రక్షణలోకి రావడానికి చూస్తున్నామో, ఎంతగా సంఘం క్షేమాభివృద్ధికి పొందిందో చూస్తున్నామో, ఎంత మంది పశ్చాత్తాపడి మారు మనసులో వస్తున్నారో, బాప్తీసంకి వస్తున్నారో, సంఘము ఎదుగుతుందో, విశ్వాసులు బలపొందుతున్నారో, దేవునికి ఎంత మహిమ వచ్చిందో, ఎంత సంతోషం ఆ పట్టణాల్లో మనం చూస్తున్నాము. దీనంతటి కారణం ఏంటంటే దేవుని వాక్యం స్పష్టంగా ప్రకటించడం, దేవుని వాక్యాన్ని వాక్యంగా ప్రకటించడం, ఈ జీవవాక్కును సరిగ్గా క్రమంగా ఉపదేశించి ప్రకటించడం ద్వారా ఎంతగా మనం చూస్తున్నాం. ఈరోజు ఎందుకు అంత ఉజ్జీవాన్ని మనం చూడలేకపోతున్నామంటే అస్పష్టతమైన బోధల్లో ఉన్నాము, అబద్ధ బోధల్లో ఉన్నాము. సంఘ సేవకులందరూ కాదు గాని చాలా మటుకు వారి యొక్క స్వలాభం కొరకు వస్తున్న వారిని మెప్పించాలి, ఆకర్షించాలి, వారిని ఏదో రీతిగా డైవర్ట్ చేసి తమ స్వలాభం కొరకు, తమ మినిస్ట్రీ కొరకు, తమ యొక్క మనుగుడి కొరకు వారు ప్రయత్నిస్తున్నట్లుగా చూస్తున్నాము. కాబట్టి చివరగా మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి, మన బోధే కాదని మన మాటలు కూడా ఇతరులను క్రీస్తు వైపుకు నడిపించాలి, ఇతరులను మనం ప్రభావితం చేయాలి, ఇతరులకు మనం క్రీస్తును ప్రకటించేలాగా మన జీవితాలు మన మాటలు ఉండాలన్న మాటలు బట్టి చివరి బోర మ్రోగడానికి సంసిద్ధులై మనం ప్రభువుని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా, ఆ కడవరి బోరకు మనం సిద్ధపడాలి అనే మాటలు బట్టి ప్రభు వాక్యపు వెలుగులో ఒక సైనికులుగా మనం సిద్ధపడాలి. ఎందుకంటే సైనికులుగా ఆ బోరను బట్టే వారు యుద్ధానికి వెళ్లారు, యుద్ధములకు ముందుకు సాగారు, ఏమి చేయాలో వాళ్ళకి తెలిసిందనే మాటలు బట్టి వాక్యపు వెలుగులో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి మూల వాక్యంను చూసి మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మనం చూస్తే వారు ప్రవచన వరం అపేక్షించుడు అనే మాటలు మనం చూస్తున్నాము. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలిగినట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడును అనే మాటను చూస్తున్నాం. సంఘ క్షేమాభివృద్ధి కొరకే మీరు వాక్యాన్ని స్పష్టంగా మాట్లాడండి. మీరు స్పష్టం కాని ధ్వనిస్తే యుద్ధానికి ఎవడు వచ్చును, ఎవరు సిద్ధపడును అనే మాటలు బట్టి మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఒక నాయకులుగా ఒక సేవకులుగా స్పష్టంగా మాట్లాడకపోతే ప్రజలు గందరగోళానికి గురవుతారు. ఒక ఉపాధ్యాయుడు స్పష్టంగా బోధించకపోతే విద్యార్థులు నేర్చుకోలేరు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఉన్నప్పుడు మనం ఆ సిగ్నల్స్ స్పష్టంగా లేకపోతే అక్కడున్న డ్రైవింగ్ లో ఉన్న వారంతా ప్రమాదాలకు గందరగోళానికి గురయ్యే పరిస్థితి వచ్చింది. నేటి సంఘాల్లో కూడా ఇటువంటి పరిస్థితిని మనం చూచుండగా మనం సంసిద్ధులే ఉందాం, స్పష్టమైన సందేశంలో ఉందాం, దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుందాం. మనం దేవుని బిడ్డలుగా మన జీవితాలు కూడా ఆ రీతిగా ఉండాలి అని ప్రభు మాటలు మన హృదయాన్ని తీసుకుందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనందరికీ దయచేయాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ ఉండాలి ప్రయత్నం.